తెస్సలోనిక మొదటి పత్రిక 2:1-12 చదువుకోవాలి. తెస్సలోనిక మొదటి పత్రిక 2:1-12 చదవాలి. సహోదరులరా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు గాని మీరు ఎదిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఎలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించి దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నను, అధికారం చేయుటకు సమర్థనమై ఉన్నను. మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలో ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటారు గనుక మీ యందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణమును కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులరా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింపగళ్ళు కష్టం చేసి జీవనం చేయచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవరనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ప్రార్థన చేసుకుందాం. చదివిన వాక్య భాగం నుంచి ఆత్మదేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవ, దయగల రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఆశ్చర్యకరమైన కృపలో మీరు మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు. శ్రేష్టమైన ఈ సహవాసాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రాతకాలమునే మీ పాదాలను ఆశ్రయించడానికి, మీ ముఖ దర్శనం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యానికై మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రతి ఉదయం మీరు మమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు, మా హృదయాన్ని బలపరుస్తూ ఉన్నారు, మీకు వందనాలు. మరొకసారి చదివిన వాక్యం అర్థమైనట్లుగా మీరు మాకు సహాయం చేయండి. వచ్చిన వారందరినీ మీరు బలపరచండి, రావాల్సిన వారి మీద మీరు కనికరపడండి. వాక్య ధ్యాన సమయాన్ని, ముందున్న ప్రార్థన విజ్ఞాపన సమయాన్ని దీవెనకరంగా మీరు మార్చండి. 7 గంటలకు జరుగుతున్న రిజీ మీటింగ్ లో, ప్రభా మధ్యాహ్నం స్త్రీల ఆరాధనలో, సాయంకాలం ప్రత్యేకంగా స్టార్ట్ అవుతా ఉన్న పేరెంటింగ్ సెషన్స్ విషయంలో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మహిమగలు మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఉదయకాలం ఆరాధన నడిపిస్తా ఉన్న ఏపీడిఆర్డిఏ సహవాసాన్ని మీరు పాల్పరచండి, స్థిరపరచండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి మరొకసారి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం తెసలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం మీద గత వారం స్టడీ ప్రారంభించాము. 2వ అధ్యాయం 1-12 మనము టైటిల్ పెట్టుకోవాల్సి వస్తే మాదిరి సేవ, మోడల్ మినిస్ట్రీ. పౌలు తెసలోనిక సంఘాన్ని కట్టారు. మన మొదటి అధ్యాయానికి ఏమని టైటిల్ పెట్టుకున్నామంటే మాదిరి సంఘముగా ఆ సంఘం ఉంది, మాదిరి సంఘముగా ఆ సంఘం ఉంది. ఏ విషయాల్లో మాదిరిగా ఉందంటే 4 నుంచి మనం చదివాం. వారు వాక్యాన్ని అంగీకరించే విషయంలో మాదిరిగా ఉన్నారు, ప్రభును పోలి నడుచుకునే విషయంలో మాదిరిగా ఉన్నారు, వాక్యాన్ని మిగతా ప్రాంతాలకు తీసుకెళ్లే విషయంలో మాదిరిగా ఉన్నారు. ఎట్లాగా మోడల్ గా ఆ సంఘం ఉందో చాలా శ్రేష్టమైన మాటలు మనం మాదిరిగా చూసాం. 7వ వచనం తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మాసిడోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. తెస్సలోనిక సంఘం ఒక మాదిరి సంఘముగా మిగతా సంఘాలకు రోల్ మోడల్ గా ఉన్నది అన్న విషయాలు చూడగలిగాం. తర్వాత 2వ అధ్యాయానికి మనం టైటిల్ పెట్టుకోవాల్సి వస్తే 1-12 మాదిరి పరిచర్య, మోడల్ మినిస్ట్రీ ఎట్లా ఉండాలో ఇక్కడ మనం వాక్యంలో చూడగలం. గత స్టడీలో 2వ అధ్యాయం 1-8 మీద మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళాం. అందులో మొదటి మాట ధైర్యముగా బోధించటం, ధైర్యముగా బోధించటం. 2వ అధ్యాయం 1వచనం, 2వ వచనం, 2వ అధ్యాయం 1-2 2వ వచనం. మీరు ఎదిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటుమి. అక్కడ శ్రమలున్నాయి, అవమానం ఉంది, వ్యతిరేకతలున్నాయి, అయినా సరే సువార్త ప్రకటన ఆగలేదు, సువార్త ప్రకటన ఆగలేదు. ఆది నుండి సువార్తను అడ్డుకోవడానికి శత్రువు ఇప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అదేదో ఇప్పుడు పెర్సిక్యూషన్ రావడం కాదు, వాడు సువార్తకు శత్రువు. సువార్త సత్యాలు చెప్పనివ్వడు, విననివ్వడు, సువార్త ప్రకాశం ప్రకాశించకుండా గుడ్డితనం కలగజేస్తాడు. దాన్ని మనం మొదటి శతాబ్దంలో కూడా ఈ సంఘానికి రాస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఫిలిప్పులో మాకు శ్రమ వచ్చింది, అలాగే మీ దగ్గర కూడా మాకు తెసలోనికలో మాకు శ్రమ వచ్చింది, ఎంతో పెద్ద పోరాటం, అయినా సరే మేము ప్రభునందు ధైర్యం తెచ్చుకున్నాము. మాదిరి పరిచర్య ఎప్పుడు ఏ శ్రమ దగ్గర ఆగిపోదు, సువార్తను ప్రకటిస్తూనే ఉంటారు. దాన్ని మనం చూడగలిగాం. 2వ మాట 3వ వచనాన్ని ఆధారం చేసుకొని ఎట్లాగా సువార్త ప్రకటించారు, యథార్థ ప్రవర్తనతో సత్యాన్ని బోధించారు. 3వ వచనం ఎలాగనగా, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. దాన్ని మనం చూడగలుగుతున్నాం. 1, శ్రమలలో ధైర్యంగా సువార్త ప్రకటించాలి. 2, బోధ, ఇది సువార్త వేరు, బోధ వేరు, ప్రీచింగ్ వేరు, టీచింగ్ వేరు. సువార్త యేసుని ఎరగని వారికి చెప్పేది, బోధ యేసును అంగీకరించిన వారిని బలపరచడానికి చెప్పేది. బోధ సంఘంలో జరుగుతుంది, సువార్త లోకంలో జరుగుతుంది. మాదిరి పరిచర్యలో టీచింగ్ ఉంటుంది. అయితే ఆ టీచింగ్ ఎట్లాంటిది అంటే యథార్థమైన ప్రవర్తనతో సత్యాన్ని చెప్పటం, యథార్థమైన ప్రవర్తనతో సత్యాన్ని చెప్పటం, కల్పిత బోధ, మోసయుక్తమైన బోధ, కపటమైన బోధ చేయకూడదు. అది పౌలు అలాగే జాగ్రత్త తీసుకుంటా ఉన్నాడు. కాబట్టి బోధ యథార్థమైన ప్రవర్తనతో, మోసం లేని బోధ, మోసం లేని బోధను మనం చూస్తూ వచ్చాం. మూడవ మాట నాలుగవ వచనం నుంచి మనుషులను సంతోషపెట్టేవారుగా కాక దేవుణ్ణి సంతోషపెట్టడానికే బోధించాలి అని నాలుగవచనంలో చూడగలం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. కాబట్టి మనుషుల మెప్పు కొరకు కాదు దేవుడు ఏం చెప్పమన్నాడు, దేవుడు సంతోషించాలి అని బోధించటం కూడా ఈ మాదిరి పరిచర్యలో చూస్తున్నాం. నాలుగవ మాట పొగడ్తలు ధనాపేక్ష లేకుండా బోధించాలి. ఐదవచనంలో చూస్తున్నాం, మీరు ఎదిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్ష కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు, ఇందుకు దేవుడు సాక్షి. కాబట్టి మనుషుల్లో పొగిడి వాళ్ళ ద్వారా డబ్బు సంపాదించుకోవాలనుకోవటం అది మాదిరి పరిచర్య కాదు, అది మోసమే, దాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే ఐదవ మాట ఆరవచనాన్ని ఆధారం చేసుకుని మనుషుల ఘనతను కోరుకోకూడదు. ఆరవచనం, మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నాను, అధికారం చేయుటకు సమర్థనమై ఉన్నాను, మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలు ఘనతను మేము కోరలేదు, ఘనతను కోరుకోకూడదు. ఐదు విషయాలు ప్రభునులారా, ఈ పుస్తకం చదువుతా ఉన్నప్పుడు, ఈ పత్రిక చదువుతా ఉన్నప్పుడు దీన్ని ఎవరికో అప్లై చేసుకోవడం కంటే కూడా, ఇది ఫలానా వారి గురించి అని అనుకోవడం కంటే కూడా మన కొరకు ఈ మాట రాయబడింది. ఇంతకీ వ్యక్తిగతంగా నా సువార్త ఎట్లా ఉంది, నా బోధన ఎట్లా ఉంది, సంఘపరంగా నా సంఘం ఎట్లా ఉంది, నా సంఘంలో పరిచర్య ఎట్లా ఉంది, మేము ధైర్యంగా సువార్త ప్రకటించగలుగుతున్నామా, మేము యథార్థంగా బోధ చేయగలుగుతున్నామా, మేము మనుషులు సంతోషపెట్టేవారుగా కాక దేవుని సంతోషపెట్టాలని బోధిస్తున్నామా, మేము లాభాలు కానుకలు మీద శ్రద్ధ చూపించకుండా మేము బోధిస్తున్నామా, మేము మనుషుల ఘనతను కోరుకోకుండా దేవుడు చూస్తున్నాడు ఆయన మెచ్చుకుంటే చాలు అని దేవుని వద్ద ఘనతను కోరుకుంటూ బోధిస్తున్నామా అని పరీక్ష చేసుకోవటం ప్రయోజనకరంగా ఉంటుంది. నా మట్టుకు నేను బైబిల్ గ్రంథంలో ఈ లోతైన విషయాలు తెలియదు. ముందటి సేవకులు ఎవరో ఒకరు ద్వారా రక్షణ అనుభవంలోకి వస్తాం. వాళ్ళ జీవితమే మనకి ఎక్కువగా పాఠంలా ఉంటుంది. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అట్లాగే ఉంటుంది. సో నేను ఎదిగిన పరిచర్య ఎట్లాంటిదంటే, వారు దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు గణపరుస్తాడు, దేవుడు దీవిస్తాడు అన్న విధానం చూపించారు. కాబట్టి వాల్ పోస్ట్ మీద పెద్ద పెద్ద ఫోటోలు వేయించుకోవటం, లేకపోతే ముందు పరిచయంగా గంభీరమైన పరిచయం చేసుకోవటం, ఇంకెవరూ లేరు ఇంకెవరికి ఈ జ్ఞానం లేదు, ఇంకెవరూ చెప్పలేరు అని ఒక మోసంలో అబద్ధంలో బ్రతకటం. బోధలో మాత్రం చాలా షార్ప్ గా సువార్త ప్రకటించాలి సర్వలోకానికి అని బలంగా చెప్పేవారు. వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళేవారు కాదు. వాళ్ళు ఎప్పుడు సువార్త ప్రకటించడం కూడా నేను చూడలేదు. ప్రసంగాల్లో ఉండేది ప్రాక్టీస్ లో ఉండేది కాదు. ప్రసంగాల్లో ఉండేది ప్రాక్టీస్ లో ఉండేది కాదు. మనుషుల మెప్పు మనుషులకి అంత. యథార్థంగా ఇక్కడ ఏదైతే 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో చేయకూడదు అని పౌలు భక్తుడు సంఘానికి చూపిస్తా ఉన్నాడు, దాన్ని చేస్తూ ఉన్న సంఘంలో నేను ప్రారంభ దినాల్లో ఉన్నాను. తర్వాత ప్రభు మహాకృపను బట్టి 2014 సంవత్సరంలో మిషనరీ సంస్థలతోటి ట్రావెల్ చేస్తున్నప్పుడు, మిషనరీల సేవ చూస్తున్నప్పుడు వారు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవటం, ఏ లాభాన్ని ఆశించకుండా బోధించటం, భారంతో వ్యతిరేకతున్న ప్రాంతాలు కూడా మారుమూలు ప్రాంతాలు ప్రాముఖ్యంగా నార్త్ ఇండియాకి వెళ్లి సువార్త చేయటం, ట్రైబల్స్ మధ్యకు వెళ్లి సువార్త చేయటం, తిరిగి వాళ్ళే మెడిసిన్స్ ఇవ్వటం, వాళ్ళే వాళ్ళకి కావలసిన వాళ్ళ సెల్ఫ్ సపోర్ట్ కోసం కుట్టు మిషన్లు ఇవ్వడం, కంప్యూటర్స్ ఇవ్వటం, అగ్రికల్చర్ టెక్నిక్స్ నేర్పించడం, సోషల్ ఏమంటారు మహిళా సంఘాలు కట్టడం, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో అవి ప్రజలకు తెలియకపోతే మీకు ఈ స్కీమ్స్ ఉన్నాయి వీటిని మీరు వాడుకోండి అని వరకు నేర్పించటం, ఇవ్వటం. పీటర్ లూయిస్ గారు మహారాష్ట్రలో ఉంటారు. నేను ఆయన కలిసింది ఆయన సేవ ప్రారంభించిన 15 సంవత్సరాల తర్వాత వ్యవసాయ ప్రాంతానికి వెళ్ళి కలిశాను. ఒక మాట అన్నాడు ఆయన, తమ్ముడా ఈ 15 సంవత్సరాల్లో మేము ఒక పెళ్లికి ఒక పేరంటానికి కూడా వెళ్ళలేదు. మా సుఖాలు మా పిల్లలు కూడా హాస్టల్లో పెట్టాం. 15 సంవత్సరాలు ఈ ప్రజలకు అప్పగించుకొని సేవ చేస్తూ ఉంటే ఇప్పటికీ 2500 మంది బాప్తిస్మ్ తీసుకున్నారు. ఈ 30 సంఘాలు కట్టుబడ్డాయి, ఇంకా చాలా పని ఉంది అని వాళ్ళు యథార్థంగా ఏమి ఆశించకుండా వాళ్ళ రక్షణలోకి నడిపించడమే ధ్యేయంగా పరిచయం చేయడం చూసిన తర్వాత అప్పుడే అర్థమైంది నేను వేషధారిని అని విషయం అర్థమైంది. నేను చేస్తున్నాను మనుషుల మెప్పు కొరకు, పేరు వస్తుంది, దేవుడు హెచ్చిస్తాడని చేస్తున్నా. నేను ప్రసంగం చెప్తున్నాను, ప్రసంగం అయిపోయిన తర్వాత చప్పట్లు కొట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చప్పట్లు కొట్టకపోతే కావాలని మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రసంగం ఎట్లాగుంది అని ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. వాళ్ళు అద్భుతంగా చెప్పారంటే పొంగిపోతున్నాను. వాళ్ళు చప్పట్లు కొట్టకపోతే బాధపడుతున్నాను. దేవుని కొరకు కాదు, మనుషుల కొరకు. అవన్నీ సరి చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. కాబట్టి మాదిరి సేవ ఎట్లా ఉంటుందో 1 నుంచి 6 వచనాల్లో 5 విషయాలు మనం చూడగలిగాం. దీన్ని వ్యక్తిగతంగా మీరు అప్లై చేసుకోవడం, మీ స్థానిక పరిచయకు దీన్ని అప్లై చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎస్ఎఫ్జె పరిచయలో కూడా ప్రారంభం నుంచి మనుషుల్లో ఈ స్వభావం ఉంది కాబట్టి పొగిడితే చెడిపోతారు, పొగిడితే కుమ్మరొస్తాయి. దేవుడు చూస్తున్నాడు అని పరిచయం చేయాలి. పొగడ్తుల కోసము, బిరుదుల కోసము, గుర్తింపు కోసము, ఫోటోల కోసము పరిచయం చేయకూడదు అన్న విషయాలు నేర్పిస్తూనే రావడానికి ప్రభు సహాయం చేశారు. 2వ భాగం ఈ 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో 6 వచనాలు మనం మొదటి పాటగా చూసాం. మాదిరి పరిచర్య ఎలా ఉండాలి అన్న కాడ సువార్త విషయాలు, బోధన విషయాలు చూసాం. 2వ సంగతి మనం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న విషయాల మీద మనసు పెట్టాలి. 7వ వచనం అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య స్వాధీనమై ఉంటిమి. ప్రేమ కలిగి పరిచర్య చేయటం మాదిరి పరిచర్యగా చూడగలుగుతా ఉన్నా. ఆయన వాడిన పదం అదే, పాలిచ్చే తల్లి. పాలిచ్చే తల్లి తన సొంత బిడ్డలను ఎట్లాగా ఆ ఘారాపం చేస్తాదో, ఎట్లాగా పుజ్జగిస్తాదో, మేము అట్లాగే మీ మధ్య ఉన్నాము, మీ మధ్య ఉన్నాము అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు పరిచర్యలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేని పరిచర్య అదంత మాత్రం ప్రభు మెచ్చడు, అది మాదిరి పరిచర్య కాదు, మాదిరి పరిచర్య కాదు. తల్లి తన బిడ్డల విషయంలో ఇప్పుడు ఈ మాట మాట్లాడతాం, కాకి పిల్ల కాకికి ముద్దు అని. ఏ తల్లి తన బిడ్డను ఏ విధంగానూ ప్రేమించకుండా ఉండదు, తక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. తన కళ్ళకు ఆ బిడ్డలు చాలా అందంగా, చాలా అందంగానే వారు కనబడతారు. కాబట్టి పరిచర్య చేస్తున్నప్పుడు ఆ తల్లి మనసుతో మనం సేవ చేయాలి అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దీన్ని పౌలు తన యవన సేవకులు కూడా నేర్పిస్తా ఉన్నాడు. 2 తిమోతి పత్రిక 2:25-26 కలుస్తున్నాయి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారు కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను, అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వారి ఊరిలో నుంచి తప్పించుకుని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అటు వారిని చూడండి సాత్వికముతో శిక్షించు, జగడ మారక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి. తిమోతిని ఉద్దేశించి పౌలు పరిచర్య చేయమని చెప్తున్నప్పుడు ఏదైనా పొరపాటు ఉంటే ఎదిరించే వారు ఉంటారు కదా, ఎదిరించే వారి విషయంలో మాట్లాడుతున్నాడు. వారు ఎందుకు ఎదిరిస్తున్నారు? సాతాను వాళ్ళని తెరపట్టి పట్టుకున్నాడు, వాని ఇన్ఫ్లుయెన్స్ లో వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళతో దెబ్బలాడటం కాదు, వాళ్ళని దూషించడం కాదు. మరేం చేయాలి? సాత్వికముతో శిక్షించాలి, జగడం ఆడకూడదు, సాధువుగా ఉండాలి, వారి మాటలు వారి చేష్టలను కీడును సహించేవారిగా ఉండాలి. చాలా విచిత్రమైన కల్చర్ క్రైస్తవ్యంలో ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ప్రారంభమైంది. ఎట్లా ఉన్నారంటే దెబ్బకు దెబ్బ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు మరొక మాట అనడానికి కాలు దూగుతున్నారు, కయ్యానికి కాలు దూగుతున్నారు. బయట సమాజానికి క్రైస్తవ్యం ఎట్లా కనిపిస్తుందంటే వీరు ప్రేమ కలిగిన వారు, వీరు సాధు జంతువులు, యేసుక్రీస్తు ప్రభు ఎట్లాగైతే మౌనంగా ఉండిపోయాడో గొర్రె పిల్లవలే, అట్లాగే క్రైస్తవ్యం ఎన్ని హింసలు వచ్చినా ఇదేదో ఆర్ఎస్ఎస్ చేస్తున్న పని కాదు, బీజేపీ చేస్తున్న పని కాదు, ఇది శత్రువు చేస్తున్న పని, ఇది సాతాను పని, వాడు ప్రేరేపిస్తున్నాడు అని అర్థమయ్యి ప్రార్థన చేసేవారు, కీడును సహించేవారు. చావాల్సి వచ్చిన సంతోషంగా ప్రభు కోసం, వారి రక్షణ కోసం ప్రారంభించేవారు. చాలా మంది ఆ ప్రేమను చూసి ఆ ప్రేమకు వాళ్ళు బందీలు అయ్యారు. ఇది కదా దేవుడు ప్రేమ అని. ఈరోజు ఎందుకో ప్రార్థనలో పోరాడడానికి బదులు, శత్రువుతో పోరాడడానికి బదులు, సాతాన్తో పోరాడడానికి బదులు మనుషులతో పోరాటం, ఫిజికల్ ఫైట్ చేయడానికి, ఫిజికల్ గా ఎదుర్కోవడానికి కొంతమంది ప్రయత్నం చేయటం. దాన్ని ఈ అన్యులు, ఇతర విశ్వాసాలకు చెందిన వారు, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది, వాళ్ళ పూతులు తిడుతున్నారు, వేలబూదులు తిడుతున్నారు అన్నట్టుగా చూడడం నిజంగా చాలా సంఘానికి నష్టం కలిగే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. పరిచర్య పాలిచ్చే తల్లి బిడ్డలను ఎట్లా చూస్తుందో ఆ హృదయంతో పరిచర్య చేయాలి అని మాదిరి పరిచర్యలో భాగంగా మరి ఇప్పుడు చూడగలుగుతా ఉన్నాం. గలతలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము గలతలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదవాలి. 1వ వచనాన్ని చదవాలి. అక్కడ గలతి సంఘానికి అదే నేర్పిస్తా ఉన్నాడు పౌలు భక్తులు, అదే నేర్పిస్తా ఉన్నాడు. 6:1 సహోదరులరా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల, ఇది సహోదరుల విషయం అన్యుల విషయం కాదు, సంఘంలో కూడా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. సాతాను బయట ఉన్నవాళ్ళే కాదు సంఘంలో ఉన్నవారిని కూడా మోసగిస్తూ ఉంటాడు. కాబట్టి సంఘంలో ఎవరైనా తప్పిదములో చిక్కుకుని ఎడల ఎట్లా అర్థం చేసుకోవాలట, ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడుతునేమో అని తన విషయమే చూచుకొనుచు పాఠం నేర్చుకోవాలి. నేను అలా ఉండకూడదు అని పాఠం నేర్చుకోవాలి. 2వ మాట, సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఒకని భారాలు ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చుడి అన్నాడు. భరించండి, సహించండి, సాత్వికత చూపించండి, ప్రేమ చూపించండి, అట్లాగా ఆ మనిషిని పోగొట్టుకోవద్దు, వాడిని రాబట్టుకోండి అని పౌలు సంఘంలో పొరపాట్లు చేసిన వారి విషయంలో, సంఘంలో పొరపాటు చేసిన విషయంలో మనం ప్రేమ చూపించే వారిగా ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. తెసలోనిక మనం చదివిన వాక్య భాగం, తెసలోనిక 1వ పత్రిక మూలవాక్యంలో 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఆ మాట మాట్లాడతాడు. ఎట్లాంటి ప్రేమ కలిగి ఉండాలంటే ఆయన అంటున్నాడు, మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి మేము ఉన్నాను అంటాడు. మా ప్రాణములు కూడా చివరి మాట ఆ మాట మాట్లాడుతున్నాడు. మీరు మాకు బహుప్రియులై ఉంటుంది గనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణాలను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. ప్రేమ కలిగిన పరిచర్య ఖచ్చితంగా ఎంత కరుడు కట్టిన గుండెలైనా మారుస్తాడు. దేవుడు కూడా ఆ పరిచయం దీవిస్తాడు, ఆ సమర్పణ దీవిస్తాడు. మనం ప్రజల మీద ప్రేమతోటి నశించిపోతున్నారు అన్న భారంతో, దేవుని మీద ప్రేమతోటి దేవుని హృదయ వేదన అర్థం చేసుకొని పరిచయం చేస్తున్నామా? లేకపోతే చెప్పడం నా బాధ్యత, వింటావా విను, లేకపోతే పోతావు, వింటే విను లేకపోతే పోతావు. చెప్పడం మాత్రమే నా బాధ్యత, చెప్పడం నా మాత్రమే నా బాధ్యత కాదు, ఎంత మాత్రం కానే కాదు. పౌలు చెప్పి కూర్చోలేదు, పౌలు దూషించలేదు. ఏథెన్స్ ప్రాంతంలో విగ్రహారాధన చేస్తున్న వారిని చూసి ఆయన పరితాపం పట్టలేక, మీరు దేవుని పట్ల చాలా ఆసక్తి కలిగిన వారు, మీరు చాలా భక్తి కలిగిన వారు అని వాళ్ళని బతిమాలుకుంటూ ప్రేమ చూపిస్తూనే ఆయన పరిచయం చేసి మనం రాబట్టుకోగలిగాడు, సంఘాన్ని కట్టగలిగాడు. ప్రభునందు ప్రిల్లరా, మనం ప్రేమ కలిగిన పరిచయం చేయాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రేమ మాటల్లో ఉండాలి, ప్రేమ సమర్పణలో ఉండాలి. ఎంతవరకు ఆయన వెళ్ళాడంటే, మా ప్రాణాలను మీకు ఇచ్చడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, మా ప్రాణాలను మీకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి ఆ దయారసము అన్న మాట దగ్గర ప్రేమ దాని కొరకే వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రేమ, దయ, దేవుని దయ, మీ అందరి ఎడల నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. నేను ఆశతో పరిచయం చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమతో నింపబడి పరిచయం చేస్తున్నాను, దయారసము కలిగి పరిచయం చేస్తున్నాను అన్నాడు. అప్పుడు నిజంగా భారం అనిపించదు, దూరం అనిపించదు, కష్టం అనిపించదు. చాలా సార్లు ఎందుకు పరిచర్య కష్టం అని మనకు అనిపిస్తుందంటే మనం ప్రేమించట్లేదు, మనకి భారం లేదు. వారు రక్షణ పొందితే ఎంత గొప్ప కార్యమో దాన్ని మనం ఊహించలేకపోతున్నాము. అది అంత మాత్రం కూడా మాదిరి పరిచర్య కాలేదు అనే వాక్యంలో చూడగలుగుతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:17-18 కూడా చదవాలి. 2:17-18 మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినాను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. మీ దీనికోసం నేను ప్రాణాలు పెట్టాల్సి వచ్చిన పానార్పణముగా పోయబడిన నేను ఒక ఆఫరింగ్ అయిపోయినా, డ్రింక్ ఆఫర్గా మారిపోయినా నేను సంతోషిస్తాను. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఏ నష్టం నష్టం అనిపించదు ఈ ఆత్మీయ పోరాటంలో, పరిచర్యలో ఏ నష్టం నష్టంలాగా అనిపించదు. కాబట్టి ప్రియులారా, పరిచర్య ఖచ్చితంగా ప్రేమతో చేయాలి. ఆయనైతే పాలు ఇచ్చే తల్లి ఎట్లా ప్రేమ చూపిస్తుందో అలాగా దశలోనికి సంఘానికి పరిచయం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా ఎట్లాంటి పరిచర్య చేయాలో నేర్పిస్తామన్నాడు. దశలోనిక మూల వాక్యం 1:9 మనం చదివితే, 9 చదివితే, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకముంది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. ఎంత గొప్ప మాదిరి పౌలు భక్తుడు ఆది సంఘంలోనే చూపించాడు. ఎంత గొప్ప మాదిరి. ఎస్ఎఫ్జే పరిచర్ కూడా ఈ ప్రిన్సిపల్ చాలా హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది. వెస్టర్న్ కంట్రీస్ లో నిన్న సహోదరుడితో మాట్లాడుతా ఉన్నా, యూకేలో ఉన్నాడు. ఎస్ఎఫ్జే క్యాలెండర్ యూకేలో ఉన్న తెలుగు సహోదరులు, ఎస్ఎఫ్జే కుటుంబ సభ్యులు, పిల్లలు కూడా ఉంటే వాళ్ళందరూ కలిసి క్యాలెండర్స్ ఇచ్చాడు. అది చాలా కాలంగా ఎదురు చూస్తా ఉన్నా, ఆ కార్యం ఎప్పుడు జరుగుద్దా. నువ్వు అట్లా తిరిగి వాళ్ళందరు క్యాలెండర్స్ ఇచ్చావు కాబట్టి తమ్ముడ పరిచర్య ప్రారంభమవుతుంది అక్కడ. మిమ్మల్ని ప్రభు వాడుకుంటాడు, మేము ప్రార్థన చేస్తామని మాట్లాడుతా ఉన్నా అని అంటాడు. అన్న ఇక్కడ పరిస్థితి ఏంటంటే అసలుకి ఎవరో ఖాళీగా ఉంటారు. యవనస్తులు పార్ట్ టైం జాబ్ లో ఉంటారు, పెద్దవాళ్ళేమో ఫుల్ టైం జాబ్ లో ఉంటారు, యవనస్తులేమో పార్ట్ టైం జాబ్ మిగతా సమయంలో కాలేజీలో ఉంటారు. మనుషులు దొరకటం కష్టం, బిజీ లైఫ్. వాళ్ళ టైం దొరికితే వాళ్ళ పిల్లలతో టైం గడుపుతూ ఉంటారు, వాళ్ళ గేమ్స్ నేర్పించుకుంటూ ఉంటారు తప్ప ఈ ఆలోచన ఉండవు. నిజమే, ఎంత ఎంత వ్యాధనకరమైన స్థితిలో క్రైస్తవ దేశాలు చల్లారిపోయాయో. అంతెందుకు మనమున్న స్థానిక సంఘాలు, మనమున్న సౌత్ ఇండియాలో సంఘాల పరిస్థితి ఎంత. యవన బిడ్డలు మేబీ లేడీస్ పెద్దవారు వాక్యాన్ని కౌగులించుకుని ఉంటే ఉండొచ్చు కాక, ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు రారు. ఎందుకు రారంటే వాళ్ళ మైండ్ లో ఒక ముద్ర పడిపోయింది, ఇది భక్తి కాదు, భక్తి కొరకు వారు ఎంచుకున్న మార్గం, వారు బ్రతుకు తెరువు కొరకు వాళ్ళు ఈ మార్గంలో వెళ్తున్నారు. ఆయన బిజినెస్ మైండ్ తో వచ్చాడు, ఆయన కానుకల కోసం వచ్చాడు, ఆయన సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మా అమ్మకి మా నాన్నకి పిచ్చోళ్ళు, వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏదో ఆ మోసంలో పడుతున్నారు. నేనేమైనా పిచ్చోడినా మోసంలో పడ్డానికి, కాబట్టి నాకు ఈ బైబిల్ వద్దు, నాకు ఈ ప్రార్థన వద్దు, నాకు ఈ పరిచర్య వద్దు అని ఉన్నారు. నా మటుకు నేను యవన కాలంలో మా పల్లెటూరు పాస్టర్ను చూసి వారు గృహదర్శనాలకు వచ్చేవారు. ఎందుకు గృహదర్శనాలకు వచ్చారంటే ఏదో బలపరిచి వాక్యం చెప్పి బలపరుద్దామని రాలా, వారు డబ్బుల కోసం వచ్చారు. ఇంటికి వస్తే కానుకిస్తారని వచ్చారు. వారు ఎలాగున్నా పూడేవారు, ఎలాగున్నా దీవించేవారు. వారు కానుక తీసుకుని వెళ్ళిపోయేవారు. నాకనిపించేది ఇదొక రకమైన పెంకింగ్, ఇదో రకమైన అడుక్కోవడం. మా అమ్మ నాకు చెప్పేది, నాన్న నేను నిన్ను సేవకిచ్చాను రా అనేది. నువ్వు సేవ చేయాలని చెప్పి నేను నీ ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను మళ్ళా స్వస్థపరిచాడని మా అమ్మ చెప్పేది. ఆ సేవ ఏదో నువ్వే చేసుకో, నాకు ఇట్లాంటి సేవ వద్దు, గౌరవం లేని సేవ, సిగ్గు లేకుండా డబ్బులు దండుకునే సేవ, అది ఇట్లాంటి సేవ వద్దు, నువ్వు అనుకున్నా కూడా నువ్వు సేవ చేయి, నా కోసం నువ్వు ఎట్లా అనుకుంటావులే అని నేను ఎదిరించేవాడిని. దేవుడు 2007లో నన్ను దర్శించి నన్ను సేవ భాగ్యం, సేవతో దొరకలేని భాగ్యం నాకు ఇచ్చాడు. సువార్త ప్రకటన, పరిచర్య, దానికి ప్రతిఫలం జీతమిస్తాడు ప్రభు, వందరిట్లు ఇస్తాడు ప్రభు, కిరీటాలు ఇస్తాడు, నిత్య జీవంలో స్థానం ఇస్తాడు, దేవవృక్షంలో పాలు పంపులు ఇస్తాడు, దేవజల నదులు తగనిస్తాడు. ఎంత గంభీరమైన వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయో అప్పుడు నాకు ఇది మధుర పరిచర్య, ఇది గొప్ప సేవ. యేసుక్రీస్తు ప్రభు చూపించిన సేవ, చేసిన సేవ ఇప్పుడు నేను చేసే అవకాశం వచ్చింది. కానీ నన్ను చూసి దీన్ని బగ్గింగ్ అనుకోకూడదు. నన్ను చూసి వీళ్ళేదో బతకడం కొరకు పరిచర్య చేస్తున్నారు అనుకోకూడదు. నేను ఎట్లా అనుకున్నాను అట్లా నన్ను చూసి ఎవరు అనుకోకూడదు. కాబట్టి ఎట్లా సేవ చేయాలి? ఇదిగో ఎంత మాదిరిగా తెసలోనిక సంఘంలో ఆయన చూపించిన మాదిరి, అపొస్తల కార్యాల గ్రంథంలో ఆయన రాసిన విషయాలు చాలా గంభీరమైన సత్యాలు. ఆ సంఘక్షేమం కొరకు, భవిష్యత్ పరిచర్య కొరకు పౌరు భక్తుల ద్వారా దేవుడు రాయించాడు. మళ్ళా ఆ వాక్యం తెసలోనిక మొదటి పత్రిక 2:9, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉంది కదా. మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు సువార్తను ప్రకటించితమే. సువార్తను ప్రకటించితమే, ఎవ్వరికి భారంగా ఉండకూడదని పని చేసుకుంటూ పరిచర్య చేయడం పౌలు నేర్పించాడు. పౌలు నేర్పించాడు. ఒక ఆయనతో ఇదే మాట మాట్లాడుతూ ఉంటే అదేంటంటే, సేవకుడు పోషించబడాలి అని బైబిల్లో చెప్పింది కదా, అది బైబిల్లో ఉన్న విషయమే కదా, కాబట్టి మేము ఫుల్ టైంకి వచ్చేసాము అని అన్నాడు. నేనన్నాను, అన్నాను ఫుల్ టైంకి రావడం తప్పేం కాదు, అది బైబిల్లో ఉంది, నువ్వు కానుక తీసుకోవడం కూడా తప్పేం కాదు, కానీ నిన్ను వెంబడించే వాళ్ళు మాత్రం యవనస్తులు వెంబడించరు, నిన్ను అన్యులు వెంబడించరు. మేబీ ముసలోళ్ళు ముతకోలు స్త్రీలు మా సేవకుని పోషిస్తే మాకు ఆశీర్వాదం అనుకున్న వాళ్ళు నీ వెనకాలంటారు. పొటెన్షియల్ పీపుల్ ను పట్టుకోలేవు, యంగ్ జనరేషన్ పట్టుకోలేవు. లేదు, మా గ్రామం రక్షించబడాలి, నా డిపార్ట్మెంట్ రక్షించబడాలి, నా తరాన్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని నువ్వు అనుకుంటే ఆ విధానం పనిచేయదు. నేను ఫుల్ టైం సేవకుని, ఆదివారం పనిచేస్తాను, కనుకల మీద బతుకుతాను అనుకుంటే నీ వెనకాల మాత్రం నీ గ్రామం రాదు, నువ్వు అనుకున్నది నెరవేరదు అని ఆలోచనలో పడ్డాడు. పౌలు అదే నేర్పించాడు, మేం మీకు భారంగా ఉండకూడదు, మేం మీకు మాదిరిగా ఉండాలి. మేం అందుకే నేను ఇది బలమైన ప్రిన్సిపల్, ఎస్ఎఫ్జేలు బలమైన ప్రిన్సిపల్. 7 సంవత్సరాల్లో రాత్రి కూడా ఒక సహోదరుడు అమౌంట్ పంపించాడు. పంపించి ఏమని రాశాడంటే, సార్ మేము 20 మంది మిషనరీలకు డబ్బులు ఇద్దామని మాట్లాడుకొని ఈ అమౌంట్ పంపిస్తున్నాము అని అన్నాడు. వెంటనే ఫోన్ చేశాను, బాబు అది మన ప్రిన్సిపల్ కాదు, నువ్వు మిషనరీ సేవకి ఇవ్వడం బాగుంది, ఎస్ఎఫ్జేకి ఇవ్వడం బాగుంది, కానీ నీ టీం ఏమనుకుంటారంటే ఈ డబ్బులు అడుగుతున్నాడు అనుకుంటా. దేవుడికి పరిచర్య కావలసిన దేవుడు సమకూరుస్తాడు. నువ్వు ఏ రూపంగా కూడా డబ్బులు అడగచ్చు, అట్లాగే సార్ ఇంకొకసారి ఇలా చేయాలని చెప్పి ఆయన చెప్పాడు. చాలా సార్లు నేను గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఏమీ ఆశించకుండా వెళ్తాం, ఎక్కువ సమయం గడిపితే ఇంటరాక్ట్ అవుతాం, ఇక చెప్పే బోధ చెప్పాలి ఇంకోసారి రాంగ్ కాబట్టి ఈ మోసం నుంచి బయటికి తీసుకొచ్చి ఆశీర్వాదాలు దీవుళ్ళు అన్ని బాగున్నాయి, చావు సంగతి ఏంటి దాన్ని ఎట్లా చేయిద్దాం, నరకం సంగతి ఏంటి దాన్ని ఎట్లా చేయిద్దాం, పరలోకం సంగతి ఏంటి దాన్ని ఎట్లా కైవసం చేసుకుందాం, ఏం ఆలోచిస్తున్నారు, ఏమలేదు తప్పే లేదు పరలోకానిక నరకానిక, ఇంత బతుకు బతికి నరకానికి పోతే ఏంటి మీకు ఉపయోగం, ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఆ ఫేస్ లోని ఆలోచనలు పడ్డారని విషయం అర్థమవుతుంది. పక్కన కొంతమంది ఎట్లాంటి ఉంటారంటే ఇట్లాంటి బోధ చాలా సార్లు చూసామలే అని చెప్పి చూసేవారు ఉంటారు. వీళ్ళు తెలియక ఏం చేస్తారు, అయిపోయిన తర్వాత సార్ కానుక తీసుకోండి అని చెప్పి కానుక తీసుకొస్తారు, దండం పెట్టి అమ్మా ఇది ఉద్యోగస్తుల పరిచర్య అందరికి జీతాలు వస్తున్నాయి డబ్బులు తీసుకునే ప్రసక్తి లేదు ఇది మన ప్రిన్సిపల్, మీరు పేద సేవకులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇవ్వండి కానీ ఈ పరిచర్కి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నయా పైసలు తీసుకోకుండా వస్తే ఈ పక్కన వీళ్ళు డబ్బుల కోసం వచ్చారని చూసేవాడు కదలికి వస్తుంది, మామూలు ఫాలో అవుతాడు, అప్పుడు విండో స్టార్ట్ చేస్తాడు. చాలా సార్లు ఇదే మాట సబ్జెక్ట్లో డబ్బులు ఇద్దాం అనుకున్న వారు డబ్బులు వద్దు సార్ మరేం కావాలి మీరే కావాలి, దేవుడికి డబ్బులు వద్దు మీరే కావాలి, మీరు మీ డిపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేయాలి, మీరు పరిచయంలో వాడబడాలి అదే 10,000. ఆ విధంగా ప్రతి స్థలంలో ఉన్నవాళ్ళు అవును కదా, దేవుడికి లంచం ఇవ్వడం కాదు కదా, దేవుడికి మా జీవితాన్ని ఇవ్వాలి కదా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం, సజీవ యాగముగా మీ శరీరాలను ప్రభువు సమర్పించుకున్నది. ఇది దీనికి పోలీస్ ఉద్యోగమే చేయాల్సిన పని లేదు, దీనికి గవర్నమెంట్ ఉద్యోగమే చేయాల్సిన పని లేదు, దీనికి బోల్డ్ అండ్ డబ్బులు లేకపోతే వేలల్లో జీతం సంపాదించాల్సిన పని లేదు. నీ పోషణ కొరకు నీ కుటుంబ పోషణ కొరకు నువ్వు పనిచేసుకుంటూ పరిచర్ చేయడం ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో. డబ్బును ఎప్పుడైతే మనం చంపుతామో, డబ్బును ఎప్పుడైతే కాళ్ళ కింద తొక్కుతామో, కళ్ళు కదుపుకుంటారు లోకంలో సేవకులు కూడా కళ్ళు కదుకుంటున్నారు, డబ్బును ఎప్పుడు నేల మట్టాన్ని నరుకుతామో అక్కడ జీవాన్ని చూడగలుగుతాం, అక్కడ కదలికను చూడగలుగుతాం, అక్కడ మూమెంట్ వస్తుంది, మూమెంట్ వస్తుంది. దాన్ని నేను బలంగా చెప్పగలను, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం. ఎట్లాగా ఇన్ని డిపార్ట్మెంట్స్ కదిలించబడ్డాయంటే మేము డబ్బు కోసం సేవ చేయట్లేదు వాళ్ళకి అర్థమైంది. ప్రారంభ దినాల్లో నన్ను 7 సంవత్సరాలు అయిపోయింది కదా, నన్ను చాలా మంది పరీక్షించారు, అందరూ స్టార్టింగ్ ఎట్లాగే చెప్తారు, తర్వాత మళ్ళా దాన్ని కూడా స్టార్ట్ చేస్తారు. ఏదో ఒక లాభం ఉంటుంది, ఏ లాభం లేకుండా ఎందుకు సేవ చేస్తారు, ఇంత కష్టపడి సెలవులు పెట్టుకొని ఇంత దూరం. చాలాసార్లు మారుమూల ప్రాంతాలకి పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు కళ వేసుకుని వచ్చారు, మీకు 3 ఖర్చు అవుతుంది మీరు వాడుకోండి. ఈవెన్ సంఘాల్లో వాక్యం చెప్పినప్పుడు వారందరికీ డబ్బులు ఇవ్వడం అలవాటు, నేను వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు కూడా నాకు కూడా కవర్ తీసుకొస్తారు, లేదు సార్ ఇది మా కమిట్మెంట్ మేము డబ్బులు తీసుకోమంటే మీరు 3 ఖర్చు చేయదు కదండి, మీకు 1,000 ఖర్చు చేయదు కదండి, దానికోసం వాడండి, మీకు ఎస్ఎఫ్జే ఉంది కదండి, మీరు మిషనరీలకు ఇస్తున్నారు కదా వాడిని అంటే, లేదు సార్ మా ప్రిన్సిపల్ నేను చెప్పగలను ఖచ్చితంగా వాళ్ళు కదిలించబడతారు, వాళ్ళు కొంతైనా మార్చుకుంటారు, వాళ్ళు మార్చుకోకపోయినా పక్క నుండి చూస్తూ ఉంటారు, ప్రసంగం బడాయి ప్రసంగం అద్భుతంగా చెప్పావు కానీ నువ్వు కవర్ తీసుకున్నావుగా అని చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కదలికి వస్తుంది. కాబట్టి అల్టిమేట్ గా మన ఆబ్జెక్ట్ ఏంటి, వాళ్ళ రక్షణ పొందటం, వాళ్ళ ప్రభువు దగ్గరికి రావడం, వాళ్ళలో మార్పును చూడటం. అది ఎట్లా సాధ్యమవుతుంది అన్న మాట దగ్గర తెసలోనిక సంఘంతో పౌలు మాట్లాడుతున్నాడు 9వ వచనం, అవును సహోదరులరా మా ప్రయాసమును కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించటమే. మేము పనిచేసుకుంటూ మమ్మల్ని మేము పోషించుకుంటూ మేము సువార్త ప్రకటించటమే. నేను బాప్తిజం తీసుకున్న నా స్థానిక సంఘం ఎట్లాంటిదంటే ఇంట్లో సంఘం, అది మందిరం లేదు. ఇంట్లో సంఘం నడిపించే ఆయన, ఆయన ఆటో డ్రైవరు, ఆటో నడుపుకుంటూ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఒక సేవకుడు, ఆయన ఎంప్లాయ్ కాకినాడ ఎన్ఎఫ్సిఎల్లో కెమికల్ ఇంజనీర్, ఆయన పిలిపించి వాక్యం చెప్పించేవాడు. నేను అప్పటికే ఈ సేవ అంటే దండుకోవడం దండుకోవడం అన్న భావంతో ఉన్నాను కాబట్టి ఆయనకేం కావాలి, ఆయన ఉద్యోగస్తుడు, ఆయన ఏమి ఆశించట్లా, ఆయన పెట్రోల్ ఆయన ఖర్చు పెట్టుకుని ఆయన కష్టపడి ఆయన పరిచయం చేస్తున్నాడు. ఈ ఆటో డ్రైవర్కి ఏం కావాలి, ఈయనకి ఎవడన్నా మా దగ్గర ఏమి లేవు, మేము ఉద్యోగస్తులు కాదు, కనీసం పని చేసుకుంటున్న వాళ్ళం కూడా చదువుకుంటున్న పిల్లలు, మా దగ్గర ఏముంటాయి, మా దగ్గర ఏమి లేవు. ఆయనకేమొద్దు, ఈయనకేమొద్దు, ఇది నిస్వార్థమైన సేవ, నేను వీళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని నేనేం ప్రసంగాలు వెళ్ళా, వాళ్ళ జీవితాన్ని చూసి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే అందరిలాగే వాళ్ళు తయారయ్యారు, మనకు ఒక మందిరం కావాలి అన్నారు అని స్థలం కొన్నారు, బిల్డింగ్ కట్టాలన్నారు, బిల్డింగ్ కట్టారు. స్థలం కొనేటప్పటి నుంచి ఆయన డబ్బులు అడుగుతా ఉన్నాడు, డబ్బులు అడిగాడు, బిల్డింగ్ వచ్చింది, స్థలం వచ్చింది, ఆత్మలు పోయాయి, సంఘం బలహీనపడిపోయింది, సంఘం బలహీనపడిపోయింది. చలాచాలు అంటాను అన్న, ఇంట్లో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంత ఆత్మీయంగా ఉన్నాము, మందిరంలో ప్రార్థన అంత ఆత్మీయంగా లేదు. ఇంకొక మందిరం కట్టొద్దు చాలు, ఇది ఒకటి కట్టి తప్పు చేసాం, ఇంకొక మందిరం కట్టొద్దు అని అంటారు. నేను డబ్బు పరిచర్ను సరిగ్గా వాడుకుంటే వాడుకోవడానికి ఈ దేవుడు సహాయం చేస్తాడు, నమ్మకస్తులు సహకారులు ఇన్వాల్వ్ అవుతారు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బు వెనకాల పరిగెట్టవలసిన అవసరం లేదు, పైగా ఇదేదో ఉద్యోగం లాగా జీతం కొరకు చేసేది కూడా కాదు, మనం పని చేసుకుంటూ పరిచర్య చేయాలని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం నుంచి చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం నుంచి 7వ వచనం నుంచి 14వ వచనాల్లో బైబిల్లో పర్మిషన్ ఉంది దేనికి, సువార్త చేసేవారు. 14వ వచనం, అలాగున సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపు వలన ప్రభు నియమించాడు, ప్రభు చెప్పాడు. సువార్త చేసేవారు పాత నిబంధన గ్రంథంలో లేవీయులు, మీకేం పని లేదు, మిగతా 11 గోత్రాల వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళు దశం భాగా తీసుకొస్తారు, వాళ్ళకి 90% అయితే మీకు 110% మీకు వస్తుంది అని దేవుడు నేర్పించాడు ఒక ఆ గోత్రానికి, ఆ గోత్రం నేర్పించాడు. కాబట్టి అక్కడ వాళ్ళకి అవకాశం ఉంది. 7వ వచనం, ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయన ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు, మందను కాచి మందపాలు తగినవాడెవడు. ఈ మాటలో లోకాచారమును బట్టి చెప్పుచున్నానా, ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా, కళ్ళం తొక్కుచున్న ఎద్దు మూతికి చెక్కం పెట్టొద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. కాబట్టి మీకు పరిచయం చేస్తున్న వారికి మీరు పోషించాలి అన్న విషయాలు మాట్లాడాడు, అని అన్న విషయాలు మాట్లాడాడు. మాట్లాడుతూ ఏమంటాడు, ఏమంటాడు, 15వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు అండి. 15వ వచనం నుంచి, నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోనలేదు, నాకు అవకాశం ఉంది, నా ఉద్దేశం ఏంటంటే నాకు రివైవల్ కావాలి, నాకు సంఘాలు కట్టుబడాలి, నాకు అనేక మంది శిష్యులు తయారవ్వాలి, దానికి ఈ ఈ ప్రభు ఇచ్చిన వెసులుబాటు నాకు అది వర్కౌట్ కాదు అనిపించింది, కాబట్టి నేను వాడుకోను. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోలేదు, మీరు నా ఎడల ఇలాగ జరిగింపవ్వనని ఈ సంగతిలోనూ రాయలేదు, నేను వీటిని వాడుకోలేదు, ఉచితంగా సువార్త ప్రకటించాను. 18, అట్లయితే నాకు జీతమేమి, నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకోనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. ఉచితంగా ప్రకటిస్తేనే నేను అనేక మందిని సంపాదించగలుగుతాను అని పౌలు స్టాండ్ తీసుకున్నాడు, పౌలు స్టాండ్ తీసుకున్నాడు. 6వ వచనం, ఆ పని చేయకుండాను, పని చేయకుండుటకు నేను భర్నబా మాత్రమే అధికారం లేనివారమా అంటాడు. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయిన ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవుడు, మందలు కాచి మంద పాలు తాగని వాడేవుడు. కాబట్టి మేము పనిచేసాం, మాకు అధికారం ఉన్నా వాడుకోలేదు, ఎందుకంటే మా దర్శనం నెరవేరదు కాబట్టి మేము వాడుకోవట్లేదు అంటాడు. అపొస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదవాలి. అపొస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాలు. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదిని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్లాను. యూదులందరూ రోమా విడిచిపోవాలని క్లౌడియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుంచి కొత్తగా వలసి వచ్చారు. వారు రుత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే రుత్తి గలవాడు గనక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచుండెను. పనిచేస్తూ ఎల్లి పరిచర్ చేస్తా ఉంటే ఎట్లా ఉందట, తర్కించటం ఒప్పించటం, తర్కించటం ఒప్పించటం, డబ్బులు ఆశించి చేసే బోధ ఒకలా ఉంటుంది. ఏమి ఆశించకుండా ప్రభువుని గణపరచాలని, ఆత్మ రక్షించబడాలని, ప్రభువు చూస్తున్నాడని చేసే బోధ ఒకలా ఉంటుంది. అందుకే ఎందుకు బలిపేట మీద అగ్ని మండటం లేదు, ఎందుకు ఉజ్జీవ ప్రసంగా చూడలేకపోతున్నాం, ఎందుకు సేవలో విస్తరణ, యవనస్తులు, ఉద్యోగస్తులు, మేధావులు, ఇతర మత విశ్వాసాలకు చెందిన వారు ఆకర్షించబడటం లేదంటే చెప్పేవారు గట్టిగా చెప్తే రండి, ఎవరండి, ముంచుకుంటారండి, దూరమైపోతారండి అని భయపడుతున్నారు. పౌలు పనిచేసుకుంటున్నాడు కాబట్టి ఆయన తర్కిస్తున్నాడు, ఒప్పించగలుగుతున్నాడు, వాదించగలుగుతున్నాడు. కలిసి పని చేసుకుంటూ పరిచర్ చేయడం ఎంత ఎఫెక్టివ్ గా ఆ రోజు ఉన్నట్టుగా పౌలు భక్తుడు చూశాడో ఈ రోజు కూడా మనం చూడగలం, దాని ప్రభావం మనం చూడగలం. కాబట్టి ఈ ప్రివిలేజ్ అందరికీ లేదు, ఈ ప్రివిలేజ్ అందరికీ లేదు. ఉద్యోగస్తులకు అవకాశం ఉంది, వ్యాపారస్తులకు అవకాశం ఉంది. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారంటే సేవ చేసే వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాం, సేవ చేసే వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాం, మేము మాత్రం పనులే చేసుకుంటాం, మేము డబ్బులు సంపాదించుకోవడం చేసుకుంటాం. నిజంగా ఆ మోసం, పని చేద్దాం, మనకి ఎంత అవసరమో దాన్ని సంపాదించుకుందాం, గౌరవంగా ఉందాం, కానీ పరిచర్య చేయలేనంత బిజీ, పరిచర్యకు వీలు పడిన ఉద్యోగాలు, పరిచర్యకు వీలు పడినంత ఆ పరిస్థితులు ఇరుక్కోవడం, నిజంగా మోసపోతాం. మనకు దేవుడు మనకి గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడు, చక్కగా హుందాగా ఎవరి వద్ద ఏమి ఆశించకుండా మనం గవర్నమెంట్ సెక్టర్ లో లీజర్ గా జాబ్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ అనేకులకు పరిచయం చేయడానికి అవకాశం ఉంది, అనేకులకు పరిచయం అవకాశం ఉంది. సంఘాలు బాగాలేదు, సేవకులు బాగాలేదు, కమర్షియల్ అయిపోయింది అని మనం మాట్లాడటం కంటే కూడా దానికి పరిష్కారం మనమే. కమర్షియల్ కాని పరిచర్య, యథార్థమైన పరిచర్య, మహాదిరి పరిచర్య ఎలా చేయాలో చూపించడానికి మనకు అవకాశం ఉంది. మిషనరీ సంస్థలు దీన్ని ఎట్లా బాలన్స్ చేయగలుగుతున్నాయంటే వారు విశ్వాసుల దగ్గర ఏమి తీసుకోరు, వారు సువార్త చెప్పిన కాడ ఏమి చెప్పి తీసుకోరు, కానీ వాళ్ళ కుటుంబ పోషణకు మిషనరీ సంస్థ సపోర్ట్ చేస్తారు. మిషనరీ సంస్థ ఏం చేస్తుందంటే ఆత్మీయులు, బలమైన నాయకులు, సంఘాలకు మేము నార్తలో పరిచర్ చేయాలి, అక్కడ పరిచర్య చేయాలి, ఆ ప్రజలు సువార్త అంగీకరించాలంటే మేము వాళ్ళకు ఖర్చు పెట్టాలి, మేము వాళ్ళకు మందులు ఇవ్వాలి, మేము వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మీరేమైనా ఇందులో బాధ్యత తీసుకుంటారా అని అడుగుతారు. మీరు ఈ మిషనరీ పరిచయంలో పాలుభాగస్తులు అవుతారని అడుగుతారు. ఒక మిషనరీకి ఇంత అమౌంట్, ఒక ప్రాజెక్టులో ఇంత అమౌంట్ మీరు పంపిస్తే బాగుంటుందని అడుగుతారు. కనీసం అట్లాగే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు అక్కడ హుందాగా చేయగలుగుతారు, హుందాగా చేయగలుగుతారు. అక్కడ కూడా ఇదే లేదు, మీరు మీ కుటుంబ పోషణకి మీరే సంపాదించుకుని సేవ చేయాలని అని మిషనరీలకు మనం చెప్పామంటే సంవత్సరాలు వెళ్ళిపోతాయి, ఏమి రిజల్ట్ ఉండదు. ఇప్పటికీ ఎస్ఎఫ్జే మిషనరీ పరిచయంలో నాకు అర్థం కాంది బాధపడేది, మేము డబ్బులు వస్తున్నాం, మీ పరిచర్య ఇప్పటికే ఫలించాలి, ఎందుకు 4 కుటుంబాలు 5 కుటుంబాలతో మీరు అట్లా ఆగిపోతున్నారు, అర్థం కావట్లేదని బాధపడతా ఉంటా. మేము సపోర్ట్ చేస్తున్నాం కదా, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారో తెలీదు. కొరకు మనం ప్రార్థన చేయాలి. పరిస్థితులు కష్టంగా ఉన్నా ఈ మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది, ఈ మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది. మనం పని చేసుకుంటూ పరిచయం చేయడం, దీన్ని టెంట్ మేకింగ్ మిషనరీ వర్క్ అంటారు. దీన్ని స్వయం పోషక పరిచర్య, సెల్ఫ్ సస్టైన్డ్ మినిస్ట్రీ, ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా చేసే పరిచర్య. పౌలు ఆయన పనిచేస్తూ పరిచర్య చేయటం ఆ మాదిరి పరిచర్యగా మనం చూడగలుగుతాం. అట్లాగే మూల వాక్యం తెసలోనికి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అక్కడ రాయబడ్డ మాట, మేము అవును సహోదరులారా మా ప్రయాసం కష్టం మీకు జ్ఞాపకం ఉంది కదా, మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించదని. పనిచేసుకుంటూ పరిచర్య ఒకటి చూస్తున్నాం, రెండవది రాత్రింబగళ్ళు పనిచేయడం. రాత్రింబగళ్ళు పనిచేయడం చాలా ప్రాముఖ్యమైన సత్యం, చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఒక ఆయన ఇలా అన్నాడు, మీ ఎంప్లాయీస్ మీటింగ్ అది, ఆయన పాస్టర్ గారు ఇట్లా అంటాడు, అన్ని డిపార్ట్మెంట్లు 6 రోజులు పనిచేస్తాయి కాబట్టి ఎంతో కొంత పని జరుగుతుంది. మా డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్, పాస్టర్ డిపార్ట్మెంట్, మేము వారంలో ఒకరోజే పనిచేస్తున్నాం అది 2 గంటలు. వారంలో ఇంకేమైనా చేస్తే చేస్తాం, ఇంకొక రోజు 2 రోజులు చేస్తాం, అది గంట 2 గంటలు. మీలాగా మేము రోజుకి 8 గంటలు పనిచేస్తే ఎంత పరిచర్య జరుగుతుందో. అవును అవును, పరిచర్య ఆదివారానికి పరిమితం చేశాం, పరిచర్య 2 గంటలకి పరిమితం చేశాం. ఆయన అంటాడు రాత్రింబగళ్ళు పరిచర్య, రాత్రింబగళ్ళు మేము పనిచేశాము, రాత్రింబగళ్ళు మేము పనిచేశాము. అర్థం చేసుకోవాలి, అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 31వ వచనం. అపొస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 31వ వచనం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరాలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు, నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచిచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతని మీరు జ్ఞాపకం చేసుకుని మలకువగా ఉండుడి అంటాడు. రాత్రింబగళ్ళు మేము ప్రార్థన చేశాం, కన్నీరు కారుస్తూ పరిచర్య చేశాం. 33వ వచనం, ఏవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు, నా అవసరాల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈయన చేతులు కష్టపడినవని మీకే తెలియను. 35వ గంభీరమైన మాట, పుచ్చుకున్నట కంటే ఇచ్చుడు ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలని అన్ని విషయాలలో మీకు మాదిరి చూపితమని చెప్పాను. పుచ్చుకోవడం కాదు, ఇవ్వటం, గివింగ్, నాట్ టేకింగ్, ఇవ్వటం పుచ్చుకున్నట కంటే ఇచ్చుట. దాని ద్వారా ఏమవుతుంది, బలహీనులు సంరక్షింపబడతారు, అల్ప విశ్వాసులు బలపడతారు, వ్యతిరేకులు ప్రభు దగ్గరకు వస్తారు. నిస్వార్థంగా జరుగుతున్న పరిచర్యకు వారు సరెండర్ అవుతారు. కాబట్టి రాత్రింబగళ్ళు పరిచర్య చేశాడు, కష్టపడి పనిచేసుకుంటూ పరిచర్య చేయటం మాదిరి పరిచర్యగా మనం చూడగలుగుతా ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో నిజముగా అనాది అయిన విధవరాలు ఏకాంతి అయి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపన యందును ప్రార్థన యందును అండలం చేద్దాం. రేయింబగళ్ళు నిలకడగా ఉండను, రాత్రింబగళ్ళు ప్రార్థించటం, రాత్రింబగళ్ళు పరిచర్ చేయటం. పౌలు 4వ అధ్యాయంలో రాస్తా ఉన్నాడు, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు. నేనేదో వారంలో 2 గంటలు చేస్తాను అనుకో, సమయమందు అసమయమందు రాత్రింబగళ్ళు పరిచర్ చేయటం. దశలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, దశలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొని చుండగా మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనంద నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. రాత్రింబగళ్ళు మేము వేడుకుంటున్నాం, రాత్రింబగళ్ళు మేము పరిచయం చేస్తున్నాం, రాత్రింబగళ్ళు మేము పరిచయం చేస్తున్నాం. అందుకే పరిచర్య అంటే 9 to 5 జాబ్ కాదు. పరిచర్య అంటే 9 to 5 జాబ్ కాదు, అది డే అండ్ నైట్ చేయాలి. విచిత్రం, డే అండ్ నైట్ చేయాల్సిన పరిచర్య కనీసం 9 to 5 కూడా చేయట్లే. రోజుకు 8 గంటలు మనం ఉద్యోగాలు చేస్తున్నట్టుగానే సేవకులు, నా డ్యూటీ స్టార్ట్ అయ్యింది, నేను రోజుకు 8 గంటలు పనిచేయాలని చెప్పి వాళ్ళ ప్రార్థనలోనో పరిచర్లోనో గృహ దర్శనాల్లోనో యథార్థంగా ప్రిన్సిపల్స్ ను వాడి ఎలాగ చేస్తే బలపడతారో అట్లాంటి జాగ్రత్త తీసుకుంటూ సేవ చేస్తే ఎంత అద్భుతమైన పరిచర్ జరుగుతుందో. మనం వారిని మార్చలేం గాని మనం చేయగలం. రాత్రింబగళ్ళు చేయడానికి, ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన ఇష్టపడడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వారం ఆదివారం 1వ తేదీ చింతలపూడి గృహ దర్శనాలకి వెళ్ళాను. మీరు ప్రార్థన కూడా చేశారు. ప్రార్థన చేయండి. ఎంత ఆశ్చర్యం అంటే ఉదయం 3 సంఘాల్లో అవకాశం తీసుకున్నారు. బాబు ఎందుకు అట్లాగా అంటే ఉద్యోగస్తులు సంఘానికి వస్తారు కాబట్టి వెళ్ళి అక్కడ చెప్తాం, వాళ్ళు ఏమైనా కథలకు వస్తుందని 3 సంఘాలు తీసుకున్నారు. అయిపోయింది. సాయంత్రం మళ్ళీ ఇంకొక సంఘంలో తీసుకున్నారు, అది ఎంప్లాయీస్ చర్చ్. ఉదయం టైం సెట్ కాలేదు, సాయంత్రం తీసుకున్నారు. మళ్ళా ఉదయం సంఘానికి వచ్చిన వాళ్ళు వారు అంతా కలిసి ఎంప్లాయీస్ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ పిలిచారు. ఉదయం 9 గంటలకి గృహ దర్శనాలు స్టార్ట్ అవుతే అర్ధరాత్రి 1 గంటకి గృహ దర్శనాలు. అప్పుడు రిలీఫ్ వచ్చింది, నైట్ అయిపోయింది, మేము బయలుదేరుతామని వచ్చేసాం. ఎంత నాకు అనిపించింది, ఒక చోట మేము మీటింగ్ పెడతాము, మీరు అందరూ రండి అంటే వస్తారు, కొద్దిమంది వస్తారు. గంట ఒళ్ళు అలవకుండా కూర్చొని లేకపోతే నిలబడి గంట ప్రసంగం చెప్తే సఫీ. అంతే తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళింటికి వెళ్ళి, వేరింటికి వెళ్ళి, మనం ఎందుకు నడిగిపోవాలి? ప్రయాసముతోనూ జాగరణతోటి మేము సువార్త ప్రకటించాము. మాదిరి పరిచర్యలో పౌలు తెసలోనిక సంఘానికి ఏం చెప్పిస్తాడంటే 9వ వచనం, రాత్రింబగళ్ళు మేము ప్రార్థన చేసి జీవనం చేసి మీకు సువార్త ప్రకటించాము. మా ప్రభు మనల్ని ఇంకే వెళ్ళమన్నాడు, పిలవమన్నా, మీరు రండి కాదు మీరు పొండి అన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం, గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము ముగిస్తాయన్న 6వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదవాలి. శ్రమలు ఎందును, ఇబ్బందులు ఎందును, ఇరుకులు ఎందును, దెబ్బల ఎందును, చెరసాలలోను, అల్లల్లోను, ప్రయాసములోను, జాగరణములోను, ఉపవాసములోను మిగులు ఓర్పు గలమారమే. ఈ పరిస్థితులు అన్నిటిలోనూ ఆయన పరిచయం చేశాను అంటాడు. 8వ వచనం, ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాము. మేము మోసగాండమైనట్లుండి సత్యవంతులు, తెలియబడని వారమైనట్లుండి బావుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారం. ఎట్లాంటి పరిచర్య వాళ్ళు చేశారో. 6వచనం, పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యాన్ని చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి విలువలతో కూడిన పరిచర్య, మాదిరి పరిచర్య పౌలు భక్తుడు చేసినట్లుగా లేఖనాల్లో చూడగలుగుతున్నాం. చివరిగా మాదిరి పరిచర్యలో భాగంగా మనం చివరిగా మరొక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. తెస్సలోనికి మొదటి పత్రిక 2:11-12. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునవన్నని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు అంటలేం చేద్దాం. తండ్రి తన బిడ్డల ఎడలు నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటే మనం మీకు తెలియను. ఆయన 7వచనంలో స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను గారవించినట్లుగా అన్నాడు. తల్లి లాంటి ప్రేమతో పరిచర్య చేశాము అన్నాడు. 12వచనంలో తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా అన్నాడు. తండ్రిలాగా ఆయన పరిచర్య చేశాడు అంటే ఏం చేశాడు? గద్దించినట్లుగా వాక్యంలో చూడగలం, హెచ్చరించినట్లుగా వాక్యంలో చూడగలం, ఆజ్ఞాపించినట్లుగా కూడా వాక్యంలో చూడగలం. 4వ అధ్యాయం, తెస్సలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వచనం 2వచనం, మెట్టుకు సహోదరులరా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞని ఎరుగుదురు. మేము మీకు ఆజ్ఞ ఇచ్చాం, చేస్తే చెయ్యండి, లేకపోతే పోనీలేండి, అట్లా కాదు. మేము మీకు ఆజ్ఞ ఇచ్చాం, కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయమే మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. పౌలు బోధల్లో ఆ హెచ్చరికను మనం చూస్తాం, ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇదే ఆయన తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడతాడు. తెస్సలోనికి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వచనంలో మాట్లాడుతున్న సహోదరులరా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుంచి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నాం. అక్రమకారులకు దూరంగా ఉండండి అని మాట్లాడుతున్నాడు. 12వ వచనంలో మాట్లాడుతాడు, అట్టువారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. కొంతమంది ఏం పని చేయకుండా, 11, మీలో కొందరు ఏ పని చేయక పరులు జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొని చున్నారు. వాళ్ళు పని చేయకుండా మిగతా వాళ్ళ మీద ఆధారపడొద్దు, సంఘం మీద ఆధారపడుందామని ట్రై చేయొద్దని చెప్పి కఠినంగా మాట్లాడుతున్నాడు. కావున ప్రియులారా, మాదిరి పరిచర్యలో బోధన ఎట్లా ఉండాలో ఈ పోర్షన్లో మనం చదువుతున్నాం. మాదిరి పరిచర్యలో పరిచర్య విధానం ఎలా ఉండాలో కూడా ఈ పరిచర్యలో ఈ ప్యారాలో మనం చదువుతా ఉన్నాం. అందులో ఎట్లా ఉండాలి అన్న మాట దగ్గర 1, తల్లి లాంటి ప్రేమతో పరిచర్య చేయాలి అని మనం చూస్తున్నాం. రాత్రింబగళ్ళు పరిచర్య చేయాలి అని మనం చూస్తున్నాం. కష్టపడి పని చేసుకుంటూ పరిచర్య చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. తండ్రిలాగా బాధ్యత తీసుకొని అవసరమైన చోట గద్దిస్తూ, ఆజ్ఞాపిస్తూ, సరిచేస్తూ పరిచర్య చేయాలని మనం చూస్తున్నాం. అందులో చివరిగా ఒక్క మాట, తెస్సలోనికి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమతో ఉండాలి. మనం ప్రేమతో ఉండాలి. ఆయన క్షమించే దేవుడు, మనం క్షమాపణతో ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే రేపు మనం ఆయనతో ఉండబోతున్నాం. రేపు ఆయనతో ఉండడానికి ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ఏ ఛాయ లేదు, ఏ మచ్చ లేదు. ఆ దేవుని బిడ్డలుగా మనం నడుచుకోవాలి. ఇక్కడ ఇక్కడ మోసం, కన్నింగ్ టీచింగ్, వేరే ఉద్దేశంతో బోధించడం, తప్పుడు ఉద్దేశాలతో బోధించడం, డబ్బు ఆశించి బోధించడం, చెప్పేదొకటి చేసేదొకటి యథార్థత లేకుండా ఉండటం, అది ఎట్లాగా దేవుని పోలి నడుచుకోవడం అవుతుంది? అలాంటి వారు ఎట్లాగా దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో ఉంటారు? కాబట్టి మన టార్గెట్ ప్రభువుని తెలుసుకోవటం. ప్రభు ఎలాంటి వాడు, అలాగే మనం ఉండాలి, ప్రభువులాగా మనం ఉండాలి. కాబట్టి తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా నడుచుకోండి, మీరు నడుచుకోండి. కావున పిల్లరా, వ్యక్తిగతంగా మన పరిచర్య ఎలా ఉందో ఈ వాక్యపు వెలుగులో సరి చేసుకుందాం. రెండవది, మన సంఘాల్లో పరిచర్య, మన సేవా విధానం ఎట్లా ఉందో సరి చేసుకుందాం. ప్రభు ఈ వాక్య తలంపులు మన అందరి విడికిళ్ళు ఫలింపు చేయను కాక.